ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భారతీయ సంస్కృతి ఎంతో మహోన్నతమైనది. అది అందించే ప్రతి విలువ మనల్ని ఆధ్యాత్మికత వైపు పయనింపజేస్తుంది. ప్రతి విద్యార్థి ఇటువంటి విలువైన విద్యను గ్రహించినప్పుడే సంపూర్ణమైన అవగాహనను పొంది జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వేసవి తరగతుల ద్వారా ఈ ఆధ్యాత్మిక విద్యను మనందరికీ ఎంతో చక్కగా బోధించారు. శ్రోతలందరికీ తెలిసినట్లుగా ఈ సంవత్సరం కూడా జూన్ 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలోని విద్యార్థులకు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అన్న అంశంపై వేసవి తరగతులు జరగటం, అందులోని కొన్ని అంశాలను విద్యార్థులు పోయిన వారం ఈ కార్యక్రమంలో మనకు అందించటం అయ్యాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని మరిన్ని విషయాలను, విద్యార్థుల అనుభూతులను ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో విననున్నాం. ముందుగా ఒక ముఖ్య ప్రకటన.
అఖిల మానవులకు ఆనందమునగూర్చుటకు, సన్మార్గమును వీడి చెరయించు వారలను పట్టి కాపాడుటకు, బీద సాధలకు పెనుబాధ తొలగించుటకు ఆ నందబాలుడే ఆనందబాలుడుగా, ఆ ఈశుడే బాలసాయిషుడిగా, ఆ పరమాత్మయను బొమ్మలాటగాడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా ఈ అవనిపై అవతరించగా 89 షరక్తులు ధవల ప్రభా సంశోభిత కళాప్రపూర్ణమయ్యాయి.
ఇక భగవాన్ బాబావారి 90వ జన్మదిన వేడుకలకు ఈ నూతన షరత్తు కూడా ప్రఫుల్ల కౌముదీ చంద్రికలతో నిత్య నూతనంగా సన్నద్ధమవుతున్న ఈ శుభ తరుణంలో సాక్షాత్తు ఆ సాయిరామచంద్రుని ఆదేశానుసారంగా ఆరామ సదనంలో వెలసిన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మాధ్యమం ద్వారా 2015 జులై 18-19 తేదీల్లో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ ప్రేమపూర్వక కానుకగా 2 రోజుల నిర్విరామ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మా శ్రోతలకు అందించేందుకు సిద్ధం చేస్తోంది మా రేడియో సాయి తెలుగు బృందం.
జూలై 18-19 తేదీల్లో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ ప్రేమపూర్వక కానుకగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు. శుభ శ్రవణ ప్రాప్తిరస్సు.
ఇక ఇప్పుడు విద్యార్థుల చర్చా కార్యక్రమంలోకి వెళదాం.
దర్శ దిఖావ్ మేరే సాయి నందలాలా, దయా కరో సాయి కృష్ణ గోపాలా, దేవకి నందన దీన దయాలా, మథురానాథ మదన గోపాలా, సాయి నారాయణ సదా కృపాలా, దయా కరో సాయి కృష్ణ గోపాలా. ఇది ఒక భక్తుడు పాడాడు. ఇంతకుముందు బెంగళూరులో అఖండ భజన జరిగేది 24 గంటలకు. అప్పుడు స్వామి పద్మనాభం గారి ఇంట్లో ఉండేవారు. ఒకరోజు పద్మనాభం గారిని ఈ భక్తుడు వెళ్లి అడిగాడు, నాకు ఒక డిసీజ్ ఉంది, అంటే అది చర్మం మీద తెల్ల ప్యాచెస్ వచ్చేస్తాయి ఆ డిసీజ్, నాకు ఏమైనా చేయగలుగుతారా, మీరు స్వామితో చెప్పగలుగుతారంటే, అప్పుడు ఆయన అన్నారు, నేను స్వామికి రికమెండేషన్లన్నీ ఇవ్వను, మీరు స్వామి గురించి, మీరు స్వామి అంతే, మధ్యలో ఎవరు రాకూడదు అన్నారు. ఆ డిసీజ్ పేరు ల్యూకోడర్మా. అప్పుడు అఖండ భజన జరుగుతున్నప్పుడు సడన్ గా రాత్రి చాలా వర్షం కురుస్తోంది, కానీ 12 గంటల పైన స్వామి వెంటనే పద్మనాభం గారిని పిలిచి, నేను ఇప్పుడు వెంటనే భజన జరిగే చోటికి వెళ్లాలన్నారు. అప్పుడు ఆయన అన్నారు, స్వామి రేపు వెళ్లొచ్చు కదా స్వామి పొద్దునే, అంటే లేదు ఇప్పుడే వెళ్లాలి అని. సో స్వామి తీసుకెళ్లారు. ఈయన ఈ భక్తుడు చాలా బాధతో ఈ పాట పాడుతున్నారు. అప్పుడు కరెక్ట్ గా స్వామి తన ముందు నించున్నారు. తను ఈ పాట అయిపోయి కళ్ళు తెరవగానే స్వామి తన ముందున్నారు. తనకెంత ఆనందమో వెంటనే స్వామికి కూడా చాలా ఆనందం కలిగింది. వెంటనే స్వామి తన చెయ్యి ఆ భక్తుడి తలపైన పెట్టగా ఆ తెల్ల తెల్ల ప్యాచెస్ అప్పటికప్పుడు మాయమైపోయాయి. అందరూ భక్తులందరూ వీక్షించారు ఈ సంఘటనని చాలా అప్పుడు. సో ఈ ఇలాంటి భజనలు పాడినప్పుడు మనకు తెలిసిన లీలలు, ఆ మహిమలు స్వామి గురించి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నామంటే మనకు ఆ భజనలో ఒక్కటవగలుగుతాం. తర్వాత స్వామి ఈ ఫార్ములా చెప్పారు, ప్రతి భజన మనం పాడే ముందు 100 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మొదటి 25 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఆ పదాలేంటి, రాగం ఏంటి, అది లోపలికి వెళ్తుంది. రెండోసారి ఆ రాగము తాళము మీనింగ్ 25, 25 చేసినప్పుడు
దైవం మీద
ఏకాగ్రత పెట్టే ఆలోచన కలుగుతుంది. చివరిగా చేసినప్పుడు మనకు స్వామి కోసం పాడినట్లు, లాస్ట్కి ఏంటంటే మనము స్వామి, ఇంకా వేరే ఎవ్వరూ లేరు. మనకు ఈ భజన మనం పాడుతున్నామనే ఫీలింగే ఉండదు, మనకు లోపల నుంచి తన్నుకొస్తుంది ఆ ఫీలింగ్.
ఇంకొక విషయం ఏంటంటే, మనం 100 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ భజన పాడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న భక్తులందరూ కూడా ఆ భజన మీద ఏకాగ్రత పెట్టే అంత శక్తి వస్తుంది మన భజనకి.
కరెక్ట్.
అలాగే ఇక్కడ స్వామి ఉపన్యాసం అనేది అక్కడ ప్లే చేశారు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం భజన చేసేటప్పుడు మనం భజన ఎందుకు పాడాలి, వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, మనం సింపుల్ గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా అనే ప్రశ్న ఉత్పన్నమైన సమయంలో ఏం చేయాలి అనే దాని మీద స్వామి డిస్కోర్స్ ప్లే చేశారు. స్వామి దీన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఎలాగంటే, అసలు ఫుల్ థ్రోటెడ్ గా ఎందుకు పాడాలి అంటే, నువ్వు ఒక బావిలో పడిపోయావు, బావిలో పడిపోయి నేను బావిలో పడిపోయాను, నన్ను ఎవరైనా కాపాడండి, అయ్యో నేను బావిలో పడిపోయాను, నన్ను ఎవరైనా కాపాడండి అంటే ఎవరైనా కాపాడతారా, లేదే. అదే కాక, అరే నేను బావిలో పడ్డాను రో, నన్ను ఎవరైనా కాపాడండి రో అని గట్టిగా అరిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను కాపాడే ఒక పరిస్థితి అనేది వస్తుంది, ఒక అవకాశం వస్తుంది మిగతా వాళ్ళకి. సో ఇక్కడ ఏం జరుగుతుంది బేసిక్ గా, అందుకని మనం ఆ ఫుల్ థ్రోటెడ్నెస్ తో పాడాలన్నమాట.
అవసాగరం అయిన ఒక బావిలో పడిపోయాము, మనం బయటికి వెళ్ళాలి అంటే స్వామిని పిలుస్తున్నాం, స్వామి నన్ను వచ్చి తీసుకెళ్ళు ఇక్కడి నుంచి. అప్పుడు మనం చప్పట్లు కొడుతూ గట్టిగా మన వాయిస్ అంతా త్రో చేసి పాడితే అప్పుడు దేవుడి కనికరించి రా బంగారు అని తీసుకుంటారు.
అలాగే చప్పట్లు ఎందుకు కొట్టాలి అని అడిగితే స్వామి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఈ మన జీవితం అనేది ఒక చెట్టు, దీని మీద మనకున్న కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనేవి ఒక కాకుల్లా వాళ్తాయి పక్షుల్లాగా. ఇవి మనకేంటంటే ఒక చూడనంత మనకు అశుభ్రం చేస్తాయి అని స్వామి చెప్తారన్నమాట. సో ఈ విధంగా కాకులు అనేవి అక్కడున్న ప్లేస్ ని చాలా అశుభ్రపరుస్తాయి. ఇప్పుడు ఈ కాకులను ఎలా తరిమేయాలి? కాకులు వెళ్ళిపోండి అంటే వెళ్తాయి లేదు, ఉష్ ఉష్ అని వాటిని ఫుల్ థ్రోటెడ్ గా అంటే కొన్ని వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం చప్పట్లు కొట్టి గట్టిగా ఏయ్ ఉష్ 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 అంటే కనుక అన్ని పారిపోతాయి అనమాట అక్కడి నుంచి. అలాగే మన జీవితం, మన హృదయం అనే దాని మీద ఎలాగైతే కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు ఎలాగైతే వాటిని అక్కడ అతుక్కుపోయి ఉంటాయో వాటిని తరమడానికి ఈ చప్పట్లు కొడుతూ భజన చేయడం అనేది ఒక సాధనంగా స్వామి అద్భుతమైన ఉదాహరణ అనేది ఒకటి ఇచ్చారు.
ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తు వస్తుంది. స్వామి తన డిస్కోర్స్ లో ఒకసారి ఈ విధంగా చెప్పారు, మనం భజన చేసేటప్పుడు చప్పట్లు ఎలా కొట్టాలో కూడా మనకి చాలా చక్కగా వివరించారు. మన రెండు చేతులు ఒక 5,000 కర్మేంద్రియాలు, మరొక 5,000 జ్ఞానేంద్రియాలు. ఈ రెండింటినీ కలిపి మనం ఎప్పుడైతే చప్పట్లు కొట్టి భజన చేస్తామో మనలో ఉన్న ఆత్మ స్వామికి బాగా దగ్గరయ్యి మనకి ఆ దైవ భావనలు చాలా కలుగుతాయని స్వామి చెప్పారు. చివరిగా ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఎలాంటి కీర్తనలు ఉన్నాయని, 4 విధాలుంటాయి కీర్తనలు, సంకీర్తనలు. ఒకటి నామ సంకీర్తనం, అంటే జస్ట్ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ అంతే, అన్ని స్వామి పేర్లు. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, ఇంకంతే ఇంకేం లేదు ఈ భజనలో. జస్ట్ స్వామి పేరు అదొక్కటే చాలు, మనం పేర్లు చెప్తూ ఉంటాం. రెండోది గుణ సంకీర్తనం, అంటే మనం స్వామి గురించి వాళ్ళ ఆట్రిబ్యూట్స్ అంటారు చూడు, వాళ్ల గుణాల గురించి మనం చెప్తుంటాం, వర్ణిస్తుంటాం. ఇప్పుడు ఈ భజన తీసుకోండి. కౌసల్యాత్మజ రామచరణ్, వైదేహి ప్రియ రామచరణ్, హనుమత్ సేవిత రామచరణ్, భరతార్చిత శ్రీ రామచరణ్. అంటే రాముడెవడు? కౌసల్యాత్మజ, వైదేహి ప్రియ, హనుమత్ సేవిత, భరతాగ్రజ, అలా ఇలా చెప్తూ ఉంటాం. అది గుణ సంకీర్తనం. మూడోది భావ సంకీర్తనం. భావ సంకీర్తనం అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అంతా దానిలో పెట్టడం. మనం ఇది ఏంటంటే మనం స్వామితో కన్వర్స్ చేసేలాగా. తేరే ద్వార పే మే ఆఊ, ముజే శాంతి దో భగవాన్, ముజే శాంతి దో భగవాన్, మేరే జీవన మే సాథ్ రహో సాయినాథ్ హే. సో ఇలా మనం స్వామికి చెప్తాం, స్వామి నా జీవితంలో ఎప్పుడు నా తోడు ఉండు అని. సో మన స్వామి భజనలో ఈ 3 రకాలు ఉంటాయి, నామ సంకీర్తనం, భావ సంకీర్తనం, గుణ సంకీర్తనం. ఇంకోటి లీలా సంకీర్తనం, అంటే వాళ్ళు చేసే లీలల గురించి మనం. సో ఇలా మనం భజనలు చేస్తే మనం స్వామికి దగ్గరవుతాము, స్వామి ఎలా భజనలు జరగాలనుకున్నారో అలా జరుపుతాం. చాలా మంది అడగచ్చు భావం ఉంటే చాలు కదా, మిగతా ఏమి అవసరం లేదు అని. కానీ స్వామి చెప్పారు భావ రాగ తాళం ఇవి 3 ఉంటే గాని అది ఒక భజన్గా బయటికి రాదు. మనం సంకీర్తన చేసినప్పుడు భావ రాగ తాళ అంటే ఏంటి, భావం అంటే ఏంటి, మన హృదయంలో నుంచి వచ్చేది, ఆర్ ఇట్స్ ఎ థాట్. రాగం మనం పాడతాము, వర్డ్. చప్పట్లు తాళం, డీడ్. సో భావ రాగ తాళం ఎలా ఏకమవుతాయో, ప్యూరిటీ ఆఫ్ థాట్, వర్డ్, డీడ్, ఇవి 3 ఏకమయ్యి అప్పుడే మనం పరిపూర్ణంగా స్వామికి ఆఫర్ చేయగలుగుతాం, సమర్పించగలుగుతాం. సో ఇది ఈ భజన వర్క్షాప్ లో అందరికీ తెలియజేయబడింది.
సో ఈ భజన్ వర్క్షాప్ అనంతరం మనకి వేదాల ప్రాముఖ్యత గురించి శ్రీ డాక్టర్ శేఖర్ బి గారు ఒక ఉపన్యాసం అనేది ఇచ్చారు. ఈ ఉపన్యాసం పిల్లలందరికీ అసలు చాలా ఆకట్టుకుంది, పిల్లలందరినీ, శ్రోతలందరినీ చాలా ఆకట్టుకుంది అనమాట. ఆయన వేదాలంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, అసలు దుర్గా సూక్తం అంటే ఏంటి, నారాయణ సూక్తం అంటే ఏంటి, శ్రీ సూక్తం అంటే ఏమిటి, ఇవన్నీ అసలు మనం ఎందుకు చదవాలి, శ్రీరుద్రం ప్రాముఖ్యత ఏమిటి, అసలు దేవుడికి వేదానికి ఉన్న ఆ సంబంధం ఏంటి అనేది చాలా అద్భుతంగా వివరించారు.
అంతకంటే ముందు మనకి ఏం చెప్తారంటే, అందరికీ నారాయణుడు అంటే ఎవరు అంటే ఒక ఆదిశేషుడి మీద పాలకడలిలో లక్ష్మి తనకు సేవ చేసుకుంటూ బ్లూ కలర్గా, అంటే ఎలా చెప్తారంటే బ్లూ గాడ్, స్లీపింగ్ ఆన్ అ స్నేక్ మ్యాట్రెస్ విత్ అ లేడీ సర్వింగ్ హిమ్. అంటే మోడర్న్ గా ఇలా ఆలోచిస్తుంటాం మనం నారాయణుడు గురించి. కానీ ఆ నారాయణ తత్వం ఏంటి? చాలా బాగా చెప్పారు. బేసిక్ గా మనం నారాయణ సూక్తంలో చూసామంటే ఇదే చెప్తారు, అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యామ పరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. అంటే మన ఆడమ్స్ యాపిల్ అంటారు చూడు, దానికి కింద, తర్వాత మన నాభికి పైన, అది హృదయంలో ఉండేవాడు నారాయణుడు, అదే దేవుడు. అలాగే మనం శ్రీరుద్రంలో చూసామనుకోండి, సెంటర్ సెంటర్ లో కాట్యాయచ గహ్వరేష్ఠ్యాయచ నమో హృదయాయచ నివేష్ప్యాయచ నమ. అంటే హృదయాయచ, మన హృదయంలో ఉండేవాడే దేవుడు. సో అన్ని సూక్తాలు చెప్పేది అదే, దేవుడు మన హృదయంలో ఉండేవాడే. దుర్గ అంటే 10 చేతులు, అమ్మవారు చంపేస్తుంది, అలా చూడకుండా ఎవరు, మన స్వామే, మనమే. ఇంకొకటి, స్వామి తనకేం చెప్పారంటే, మన గాయత్రి మంత్రాలలో అన్ని గాయత్రీలు తీసుకుంటే మనకు 3 దొరుకుతాయి. ఏంటి? విద్మహే ధీమహి ప్రచోదయాత్. విద్మహే స్వామి చెప్పారంట, తెలుసుకో. ధీమహి నిలుపుకో. ప్రచోదయాత్ పంచుకో. సాయీశ్వరాయ విద్మహే, సాయీశ్వరుడెవడు, నేనే అనేది తెలుసుకో. సత్యదేవాయ ధీమహి, ఆ సత్యం నీలో నిలుపుకో. తన్నసర్వ ప్రచోదయాత్, ఈ విషయం మిగతా వాళ్లకి పంచు. దీని గురించి ఇది సాయి గాయత్రి ఒక ఇంపార్టెన్స్. సో అలా స్వామి తనకి చాలా బాగా చెప్పారు.
అలాగే ఈ విధంగా ఆయన ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఎలాగంటే అసలు సాయి అనే పదానికి అర్థం ఏంటంటే సేమ్ యాజ్ ఐ అని విడమర్చి చెప్పారనమాట. ఇప్పుడు బ్రదర్ అనంత్ గారు రుద్రం గురించి చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచం అనే వలయంలో బాహ్య వలయాలన్నీ తిరుగుతుంటాయి, కానీ నీకు కరెక్ట్ వలయం దొరకాలంటే శ్రీరుద్రం చూడాలి. శ్రీరుద్రంలో సెంటర్ 7th అనువాకం చూడాలి. 7th అనువాకంలో కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది. ఏమిటి? హృదయాయచ నివేష్ప్యాయచ నమః పాగం సవ్యాయచ రజస్యాయచ నమః శుష్క్యాయచ హరిత్యాయచ నమో. ఇలా వెళ్తుంటే మధ్యలో ఏముంటుంది? నమః శివాయచ శివతరాయచ నమః అని ఉంటుంది. కాబట్టి ఆ మధ్యలో ఉండేవాళ్ళు సేమ్ యాజ్ ఐ అని కనుక్కోవాలన్నమాట. అక్కడ ఉన్న శివుణ్ణి, మన సాయి శివుణ్ణి సేమ్ యాజ్ ఐ అని కనుక్కుంటే, ఇంకా బయట బాహ్య ప్రపంచం వలయాలు ఎన్ని తిరిగినా సరే మనం దానివల్ల ఎఫెక్ట్ కామని చెప్తారు. అలాగే ఈ ప్లేస్కి రావాలంటే మనం ఏం చేయాలి? పుట్టపర్తికి రావాలంటే పుట్ అపార్ట్ ఐ, స్వార్థాన్ని పక్కన పెట్టుకో. పుట్ అపార్ట్ ఐ,
అప్పుడు మనకు దొరికేది ప్రశాంతి. ప్రశాంతి నిలయానికి వచ్చి అప్పుడు మనం శివుణ్ణి డైరెక్ట్ గా దర్శనం చేసుకోగలుగుతాం. అలా స్వామి తనకి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు, అవన్నీ మనకు మనతో పంచుకున్నారు ఆయన.
అలాగే ఆయన భారతీయత గురించి అత్యద్భుతంగా వివరించారు. భారతీయులు అంటే ఒక దేశానికి చెందిన మనుషులు కాదు అని.
భా అంటే భగవంతుడు, రతి అన్నప్పుడు ప్రేమ,
ప్రేమ
ప్రేమ, భగవంతుణ్ణి ప్రేమించిన వాళ్ళు భారతీయులు అంతే. ఇండియా అదే హిందుస్థాన్ ఏది పనికిరాదు. భారతీయులు అంటే భగవంతుడి మీద ప్రేమ కలిగిన వాళ్ళు భారతీయులు అంతే. సో భారతీయ సంస్కృతి అంటే ఏంటి? ఇంకేం చెప్పిస్తుంది? భగవంతుడి మీద ప్రేమ, ప్రేమతత్వం భగవంతుడి మీద మాత్రం కాకుండా మనుషుల మీద కూడా చూపించుకోవడమే భారతీయ తత్వం, భారతీయ సంస్కృతి. ఈ రకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం మనకి భారతీయ సంస్కృతి అంటే ఏంటో తెలిసింది. భగవంతుని మీద ప్రీతి, భగవంతుని మీద ప్రేమ. కాబట్టి భగవంతుని మీద ప్రేమ ఉన్న వ్యక్తి తన భావం ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలుసు. సో ప్రతి వ్యక్తి ప్రస్తుత సమాజంలో భగవంతుడి మీద ప్రీతి ఉన్నటువంటి తన భావాన్ని పెంచుకోవాలి. అంటే తన స్వభావాన్ని మార్చుకుని భగవంతుడి మీద ప్రేమ ఉన్న భక్తుడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి.
అలాగే ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన చెలోక్తిలాగా ఉంటుంది, కానీ అది కరెక్ట్ పాయింట్ అనమాట. ఏంటంటే ఆయన ఇంకెక్కడో ఒక భాషణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కోఆర్డినేటర్ సరి అంట, మీరేమైనా పవర్ పాయింట్ తీసుకుని వచ్చారా సార్ ప్లే చేస్తామంటే, ఆయన ఒక్కటే మాట అన్నారు, పవర్ ఆయనది, పాయింట్ ఆయనది. ఆయన అంటే భగవంతుడు అనమాట, పవర్ ఆయనది, పాయింట్ ఆయనది, ఇక నేను పవర్ పాయింట్ తెచ్చి లాభం ఏమిటి అని అన్నారనమాట. సో ఇదే విధంగా ఆయన వేదాలు, ఈ వేదం యొక్క ప్రాశస్త్యాన్ని ఆయన యుఎస్ లో నేర్పిస్తుంటారన్నమాట వేదాలని. ఆయన ఎక్కడైనా ఆయనకి సందేహాలు వచ్చాయంటే ఒకసారి స్వామి ఆయనకి చెప్పారన్నమాట, ఏంటి, నీకు గనక సందేహాలు వస్తే మస్తిష్కాన్ని పుస్తకాలతో నింపకు, ఆ మస్తిష్కాన్ని నా పాదాల చెంత పెట్టుకో, నీకున్నవన్నీ క్లారిఫై చేస్తానంట.
ఎందుకంటే వేదాల గురించి మనం చెప్పినప్పుడు మనకే మీనింగ్ తెలియకుండా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తాము? వాళ్ళు అడుగుతారు, అంటే విష్ణు అంటే ఎవరు, దుర్గా అంటే ఏమి, ఎందుకు మీరు ఈ సూక్తాలు చెప్తున్నారు, వేదం ఏం చెప్తోంది, అవన్నీ అడిగినప్పుడు మనం ముందు వాళ్ళకి సరిగ్గా విడమరిచి చెప్పాలి.
అలాగే ఆయన ఏం చెప్తారంటే, స్వామి ఒకసారి ఆయన చెప్పారంట, ఆయన అడిగారంట, స్వామి వేదం అంటే ఏమిటి అంటే, స్వామి ఒకటే మాట అన్నారు, తెలియనంత వరకు దేవ, తెలిసిన తర్వాత వేద. వేద దేవ రెండు వేరు కాదు. అదే స్వామి చెప్పింది దానికి, తెలియనంత వరకు దేవ, తెలిసిన తర్వాత వేద. అలాగే స్వామి అతనికి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక రూమ్ లో ఒక వస్తువు ఉంది, నీ పర్పస్ ఏంటి, నువ్వు వెళ్లి దాన్ని తీసుకుని బయటకు వచ్చేయాలి. ఈ వేదాలనేది ఒక లైట్ అన్నమాట, అది చూసి నువ్వు తెచ్చేసుకోవడానికి ఈ వేదాలు ఉపయోగపడతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, మన ఈ జన్మ ఎందుకు ఇచ్చారు, సేమ్ యాజ్ ఐ అండ్ రియలైజ్ అవ్వడానికి, ప్రపంచం మన చుట్టూ ఉన్నది సేమ్ యాజ్ ఐ అండ్ రియలైజ్ అవ్వడానికి. దానికి మనకి ఈ వేదాలు అనేవి ఒక దారి అన్నమాట, ఇదిగో నువ్వు ఇలా వెళ్ళు, ఈ లోపలికి ఇలా వెళ్ళు, ఇక్కడ ఒక లోటస్ మొగ్గు ఉంటుంది, ఇలా ఇలాగ ఇన్వర్టెడ్ గా ఉంటుంది, ఇవన్నీ పాత్వే అన్నమాట దేవుడికి. తస్య మధ్య వహ్నిషిక అణియో ఓర్ధ్వా వ్యవస్థిత, ఇలాగా ఇవన్నీ పాత్వేసి అనమాట దేవుడి వైపు. ఈ వేదాలన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం మనకు కావాల్సింది మనం తెచ్చుకోకుండా ఈ వస్తువులు దాని చుట్టూ ఉంటాయి కదా, గజిబిజిగా ఉన్న వస్తువులు దాటుకుని వెళ్ళాలంటే మనకు వెలుగు కావాలి. ఈ వెలుగేసినప్పుడు మనం మన పర్పస్ మర్చిపోయి, ఈ జీవితం యొక్క పర్పస్ మర్చిపోయి ఈ ప్రపంచంలో
గజిబిజిగా ఉన్న దాన్ని అంతా అరేంజ్ చేస్తూ కూర్చుంటాం.
మన చుట్టూ ఉన్న భవ బాంధవ్యాల్ని, అలాగే మన స్నేహితుల్ని, వీళ్ళందరినీ అరేంజ్ చేస్తూ కూర్చుంటాం. గానీ మనం వచ్చిన బేసిక్ పర్పస్ ఏంటనేది విస్మరిస్తున్నామని ఆయన మనకి చెప్పారన్నమాట. ఈ విధంగా శ్రీ శేఖర్ గారు ఇచ్చిన ఉపన్యాసం చాలా ఇన్సైట్ఫుల్ గా, అలాగే శ్రోతలకు మంచి మంచి అసలు వేదాలంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి అనే దాని మీద మనకి ఒక మంచి వ్యూ ఆఫ్ పాయింట్ ని ఇచ్చిందని మనం దీని ద్వారా చెప్పొచ్చు. సో దీని తర్వాత కార్యక్రమం సాయంత్రం సాయి కుల్వన్ సభా మండపంలో శ్రీ సంజయ్ సహాని గారిచ్చిన ఉపన్యాసం. దీని మీద బ్రదర్ అనంత్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా?
అంటే మొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే సమ్మర్ కోర్స్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి, స్వామి ఇచ్చే ఉపన్యాసాలు, తర్వాత మామిడి పళ్ళు. స్వామి సమ్మర్ కోర్స్ అంటేనే మామిడి పళ్ళు ప్రసాదంగా ఇచ్చేవారు, బికాస్ సమ్మర్ వేసవి తరగతులు అన్నప్పుడు పిల్లలందరూ ఆ మా స్వామి మామిడి పళ్ళు ఇస్తారు, స్వామి మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు అని. ఒక్కసారి ఆయన రెండు ఇన్సిడెంట్స్ చెప్పారు, రెండు సంఘటనలు. మొదటిగా 1979లో వేసవి తరగతులు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారు బృందావన్కి సమ్మర్ కోర్సు జరిగే టైంలో. అప్పుడు స్వామి బృందావనం ఆడిటోరియంలో పిల్లలతో కూర్చొని సమ్మర్ కోర్సు జరుగుతోంది. అప్పుడు లోపల కూర్చున్నప్పుడు ఆయన తన ఫ్యామిలీతో పాటు బయట కూర్చున్నారు, ఎందుకంటే స్వామి డిస్కోర్స్ తర్వాత తన మందిరానికి వెళ్లేటప్పుడు వీళ్ళందరికీ పబ్లిక్ కి కూడా దర్శనం గ్రాంట్ చేయొచ్చు కదా, అందుకని వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. కానీ అప్పుడు వర్షం పడింది, కుంభవృష్టి కురిసింది. అప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడ ఒక ఆస్బెస్టాస్ షీట్ ఉంటే దాని కింద అందరూ సైడ్కి నించున్నారు, అది ఆడిటోరియం పక్కనే కాబట్టి వీళ్ళందరూ కిటికీలో నుంచి చూస్తున్నారు. అప్పుడు స్వామి తన ఉపన్యాసం ఆపేసి వీళ్ళందరినీ చూశారు. తర్వాత స్వామి కొంచెం సైడ్కి వచ్చారు, వీళ్ళందరూ చూడడం మొదలు పెట్టారు, అంటే స్వామి ఏం చేస్తున్నారు, ఎందుకు ఆపేశారని. వెంటనే ఒక మనిషి సైడ్ గేట్ నుంచి వచ్చి, స్వామి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు అన్నారు. స్వామి వెంటనే లోపలికి వీళ్ళందరూ వెళ్లి ఫస్ట్ లైన్ కంటే ముందు, తర్వాత స్వామి కంటే స్వామికి దగ్గరగా వీళ్ళందరూ కూర్చున్నారు పబ్లిక్ అయినా కూడా. అప్పుడు స్వామి ఏం అంటే, స్వామి మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, నాకు నా పిల్లలు మాత్రమే కాదు అందరూ ముఖ్యమే, వీళ్ళందరూ బయట నించున్నా కూడా ఫస్ట్ లైన్ కంటే ముందు కూర్చున్నారు, అంటే అందరికన్నా దగ్గరగా వీళ్లే కూర్చున్నారు. వచ్చిన తర్వాత స్వామి అమ్మాయ్యా వీళ్ళందరూ వచ్చారని చెప్పి తన ఉపన్యాసం అక్కడి నుంచి మరి కొనసాగుతూ వచ్చారు. అది అప్పుడు జరిగిన సంఘటన. అంటే స్వామికి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, నా పిల్లలు వీళ్ళు నాకు, నేను వీళ్లకు చేస్తున్నాను అలా ఏం కాదు, అందరి మీద సమమైన ప్రేమ. బయట వర్షం కురుస్తుంటే స్వామి ఉపన్యాసం కొనసాగించుండొచ్చు, ఎందుకు దాన్ని ఆపేసి, అయ్యో వాళ్ళందరూ ఉన్నారు కదా లోపలికి రాని, తడిసిపోతున్నారు నా భక్తులు, నా కోసం వచ్చిన వాళ్ళు. అలాగే కిందటి సంవత్సరం జరిగిన ఘటన ఇంకోటి, సంజయ్ సాని సార్ వచ్చారు, వచ్చి అప్పుడు బృందావన్ నుంచి వచ్చేటప్పటికి కుల్వంత్ హాల్లో హారతి అయిపోయింది. ఆ రోజు ప్రసాదం కూడా మామిడి పళ్ళే. ఆయన అనుకున్నారు, అయ్యో ఒక 10 నిమిషాలు ముందు వచ్చుంటే నాకు కూడా మామిడి పండు దొరికేది కదా అని. సరేలే అని చెప్పి ఆయన నార్త్ ఇండియన్ క్యాంటీన్ కి తన భోజనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ బటర్ మిల్క్ తీసుకోవడానికి వెళ్తే బటర్ మిల్క్ కనబడలేదు. అక్కడ ఆయన చూసేటప్పటికి ఆయనకు ఆశ్చర్యం కలిగేటట్టుగా ఏముందంటే అక్కడ మామిడి పళ్ళు జ్యూస్ ఇస్తున్నారు. అంటే ఆయన ఏం చెప్పారంటే, నార్త్ ఇండియన్ క్యాంటీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మామిడి పళ్ళు జ్యూస్ ఇవ్వడం ఎవరు చూడలేదు, ఆ రోజు అని చూసి మామిడి పళ్ళు జ్యూస్ ఇచ్చారు. అంటే అప్పుడు స్వామి ఉన్నారు, ఏదో దొరికింది, ఇప్పుడు స్వామి లేరు, అలాగేం లేదు. అంటే అప్పుడు ఆయనకు మామిడి పండు పండుగ ఇవ్వకుండా ఇప్పుడు కూడా, ఓ బంగారు నువ్వు వేసవి తరగతుల కోసం వచ్చావు కదా, నీకు జ్యూస్ ఇస్తాను, ఇప్పుడు జనరేషన్ మారింది కదా, నేను నీకు జ్యూస్ ఇస్తున్నానని చెప్పి స్వామి ఇచ్చారు. అది స్వామి ప్రేమ అంటే. ఇది స్వామి వచ్చేసి తన శరీరంలో ఉన్నంత వరకే ప్రజలకు ప్రేమ, శరీరం వదిలిన తర్వాత ప్రేమ లేదు, అలా ఏం లేదు. స్వామి ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా స్వామి అందరినీ సమంగా ప్రేమిస్తూనే ఉంటారు.
ఈ సందర్భంలో నాకు 2 సంఘటనలు గుర్తొస్తున్నాయి సంజయ్ సాహ్ని గారు చెప్పినవి. ఒకటేంటంటే, ఒకరోజు బృందావనంలో ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. ఆ అబ్బాయికి అసలు భజన్స్ కి వచ్చే పరిస్థితిలో లేడు ఆ అబ్బాయి.
అంటే బృందావనంలో ఆశ్రమం లేదు, హాస్టల్లో రోజు భజనలు జరుగుతాయి. బృందావన్ ఆశ్రమంలో స్వామి లేనప్పుడు భజనలు అలా ఏం జరగవు ఈవినింగ్స్. సో రోజు హాస్టల్లోనే భజనలు జరుగుతుంటాయి.
సో హాస్టల్ భజనలకి అతను అటెండ్ అయ్యే పరిస్థితిలో లేడనమాట, డైనింగ్ హాల్ లో జరిగే భజన్స్ కి. అదే వాళ్ళ మల్టీపర్పస్ హాల్. సో ఒక రోజు అతను బయటకు వచ్చి సార్ని అడిగానమాట, సంజయ్ సాయని సార్ని, సార్ వాళ్ళు నేను భజన్స్ కి వస్తానంటే నువ్వు వచ్చే పరిస్థితుల్లో లేవని చెప్పి అతన్ని రూమ్ లోనే పెట్టి రూమ్ కిటికీలన్నీ ఓపెన్ చేయమన్నారట. రూమ్ కిటికీలన్నీ ఓపెన్ చేయమని చెప్పి కిటికీలన్నీ ఓపెన్ చేసిన తర్వాత, బంగారు ఇప్పుడు అక్కడ ఏవైతే భజనలు జరుగుతున్నా అవి నీ రూమ్ కూడా వినిపిస్తాయి, నువ్వు ఇక్కడే ఉండి ఆలకించు అని చెప్పి అతనికి ఒకడిని తోడుగా పెట్టి మిగతా వాళ్ళందరినీ భజనకి రమ్మన్నాడు. కానీ భజన తర్వాత ఏం జరిగిందనేది చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ భజన తర్వాత ఆ పిల్లాడు ఈ సంజయ్ సాహ్ని సార్ దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, సార్ మా రూమ్ లో ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి సార్ అని చెప్పి రూమ్ పట్టుకెళ్లారు. అక్కడ నరేట్ చేశారన్నమాట అబ్బాయి ఏం జరిగిందంటే, ఇతను డైనింగ్ హాల్కి వెళ్లే పరిస్థితి అలాగో లేదు కాబట్టి రూమ్ లోనే స్వామి కోసమని తనకిచ్చిన చైర్ ఒకటి అక్కడ పెట్టి, దానికి 2 కర్చీఫులు పెట్టి, అక్కడ దాని పైన ఒక స్వామి ఫోటో పెట్టి అక్కడే వాళ్ళిద్దరూ కలిసి భజనలు చేశారు.
కింద స్వామికి ఫుట్ రెస్ట్ గా సిట్టింగ్ మ్యాట్ వేసి ఆ అబ్బాయి తన అకార్డియన్ తీసుకుని ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఆ అకార్డియన్ వాయిస్తూ ఉన్నారు. కానీ మధ్యలో చూస్తే స్వామి ఈ ఫుట్ రెస్ట్ నుంచి తర్వాత స్వామి ఫోటో నుంచి విభూతి రావడం స్టార్ట్ అయింది. అంటే ఆ అబ్బాయి తను వెళ్లలేకపోయినాడు కానీ స్వామిని తన దగ్గరికి తీసుకుని వచ్చారు. అది భక్తి అంటే.
అలాగే ఇంకా 2వ విషయం ఏంటంటే, ఇది ఈ మధ్యనే స్వామి పుట్టినరోజు, 89వ పుట్టినరోజు నవంబర్ 23, 2014 జరిగింది. శ్రీ సంజయ్ సాహ్ని గారు కుల్వంత్ సభామండపంలో ఆసీనులై ఉన్నారు. ఉదయం సెషన్ అది. గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్ కి ఆయన మోటివేట్ అయ్యారు. కర్ణాటక గవర్నర్ గారు ఆ రోజు ఒక భాషణం ఇచ్చారు, ఆయన చాలా మోటివేట్ అయ్యారు. కానీ ఈ మధ్యలో ఆయనకు ఒక ఫ్లాష్ ఆఫ్ థాట్ వచ్చిందనమాట, స్వామి టుడే ఇస్ యువర్ బర్త్డే, వేర్ ఇస్ ద బర్త్డే బాయ్ అని ఒక థాట్ వచ్చిందనమాట. స్వామి వాళ్ళు మీ పుట్టినరోజు, మరి వేర్ ఇస్ ద బర్త్డే బాయ్ అని అడిగారనమాట. అది ఫ్లాష్ ఆఫ్ థాట్ అంతా అలా వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రసాదం ఏంటంటే మోతీచూర్ లడ్డు ఇచ్చారన్నమాట ఆ రోజు అందరికి. సంజయ్ సాహ్ని గారు స్వీట్స్ అప్పుడప్పుడు అవాయిడ్ చేసేవారు. సో ఏంటంటే ఒక పిల్లాడు వచ్చాడనమాట, ఓ పిల్లాడు రాగానే అతన్ని ఇలా పిలిచి ఆ లడ్డు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయారనమాట. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పిల్లాడు అన్ని స్వీట్లు తింటాడు కానీ ఈ మోతీచూర్ లడ్డు మాత్రం ఎందుకో టెండ్ అనమాట. సో ఏమైందంటే అక్కడ అతను ఎస్ చెప్పడానికి లేదు, నో చెప్పడానికి లేదు, ఆయన చేతులు పెట్టి వెళ్ళిపోయారు అంతే. తర్వాత ఏమైంది, ఆ రోజు సాయంత్రం ఆ అబ్బాయి మళ్ళీ కనిపించాడు అనమాట. ఆ అబ్బాయి మళ్ళీ కనిపించి చాలా భయం ఒకటి, తర్వాత ఒక యాంగ్జైటీ అనమాట అబ్బాయిలో,
కుతూహలం.
ఆ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాలి సార్, మీరు నాకు లడ్డు ఇచ్చి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాలని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఆ అబ్బాయి చేతిలో లడ్డు ఉండగా అతను జేబులో పెట్టుకున్నాడు. పక్క నుంచి ఒక ఆయన అతన్ని పిలిచి అడిగారనమాట, బాబు నాకు ప్రసాదం తెచ్చి పెడతావు, నాకు రాలేదంటే. ఆ జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అతను లోపలికి వెళ్ళి ఓ ప్రసాదం తెచ్చి వస్తాడని ఎక్స్పెక్టేషన్. కానీ అలా కాకుండా ఏం చేశాడు, అతని జేబులో ఉన్న ప్రసాదం తెచ్చి అలా పెట్టేశాడు అనమాట. అలా పెట్టేసిన తర్వాత అతని ఆశ్చర్యానికి ఆ మనిషి ఎవరైతే ప్రసాదం తీసుకున్నారో అలాగా అదృశ్యమైపోయారు గాల్లోకి. ఇది ఈ అబ్బాయి ఎంత యాంగ్జైటీగా ఉన్నాడంటే భయపడిపోయాడు.
అంటే దయ్యాలున్నాయేమో అనుకుని సార్ ఏంటి సార్ కుల్వంత్ హాల్ లో దయ్యాలు వచ్చాయి అని తనకి అర్థం కాకుండా సార్ దగ్గరికి వెళ్లి చెప్తే అప్పుడు సార్ అన్నారు ఇలా మనల్ని అందరినీ ఆటపడించే ఒకే మనిషి ఉన్నారు ఇక్కడ అది ఎవరో కాదు మన స్వామే. అప్పుడు తనకు ఆలోచన వచ్చింది నేను ఈ బర్త్డే జరుపుకుంటున్న చంటి పిల్లాడు ఎక్కడా అని ఆలోచిస్తున్నాను కానీ ఇప్పుడు మాతో బాగా ఆట పట్టించావు కదా స్వామి అని స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అప్పుడు అతని మైండ్ లో వచ్చిన థాట్ ఏంటంటే స్వామి చెప్పారట అతనికి చూసావా బంగారు నువ్వు నన్ను ఎక్కడైనా అడిగావు నేను నీకు తెలియకుండానే నీ ప్రసాదాన్ని తీసేసుకుని నేను అలా అదృశ్యం అయిపోయాను అని చెప్పారట. సో ఈ విధంగా స్వామి లీలల గురించి సంజయ్ సహాని గారు స్వామితో ఆయనకున్న అనుబంధం గురించి అద్భుతంగా చెప్పారు. ఆ రోజు కార్యక్రమాలు అంతటితో సమాప్తమయ్యాయి. ఇంకా చివరిదైన
ఈ మూడవ రోజు అనేది ఒక ఇంటరాక్టివ్ సెషన్ గా జరిగింది. మొదటిగా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక విద్యార్థులను ఒక గ్రూప్ లో వేసి వాళ్లకు స్వామి చెప్పిన ఒక చిన్న కథనిచ్చారు. ఆ చిన్న కథను వాళ్ళు ఏం చేయాలంటే మొదటిగా ఆ చిన్న కథను వాళ్లకు ఇష్టమైన విధంగా ప్రదర్శించి దానిలో వాళ్లు ఏం నేర్చుకున్నారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అలాంటివన్నీ వాళ్లు చెప్పాలి. అది చాలా బాగా జరిగింది. ఈ చిన్న కథల ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం ఏ పదం ఏ వాక్యం మాట్లాడినా అది సత్యం అవ్వచ్చు రతం అవ్వచ్చు లేక నిజమవచ్చు. ఈ చిన్న కథల ద్వారా సత్యానికి నిజానికి రతానికి ఉన్న భేదం ఏంటి ఏ సందర్భంలో ఏది వాడాలి అన్నది మనకి చాలా బాగా అర్థమైంది. సంక్షిప్తంగా చెప్పాలంటే నిజం అనేది మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకున్నాను అది నిజం. ఇదే నిజం నేను 2 అవర్స్ తర్వాత మీరు చెప్పారంటే అది నిజం కాదు. ఎందుకు నేను బట్టలు మారుస్తాను కాబట్టి. సో నిజం అనేది మారుతూ ఉంటుంది కానీ సత్యం మారదు.
అది సత్యం అనేది ఏంటంటే సత్యం అనేది మన జీవితకాలం వరకు సత్యం అంటే సత్యం అనమాట. ఇంకా రుతం అంటే అది పరమసత్యం అనమాట.
కరెక్ట్.
అదేంటి తత్వమసి అనేది పరమసత్యం. దేశకాల పరిస్థితుల బట్టి అది మారదన్నమాట. అది
నిజం అనేది దేశకాల పరిస్థితులను బట్టి మారచ్చు.
అది సత్యం అనేది ఏంటి సత్యం అనేది వీటన్నిటి ద్వారా ఎఫెక్ట్ అవ్వదు కానీ అది ఈ ఎఫిమెరల్ వరల్డ్ వరకు అది సత్యం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అనేది సత్యం కానీ అక్కడ జరిగేదేంటి సన్ తిరగట్లేదు సన్ మూమెంట్ లేదు భూమి తిరుగుతుంది. సో ఈ విధంగా అది సత్యం. రుతం అంటే ఏంటి ఇక పరమసత్యం అనమాట. అది ప్రతి దాంట్లోనూ పరమాత్మను చూడడం ఆ ఎబిలిటీ అనేది రుతం అనమాట. సో ఈ విధంగా ఈ చిన్న కథ అనాలిసిస్ అనేది మనోరంజకంగా వీక్షకులందరినీ ఆకట్టుకుంది ఎంతో జ్ఞానాన్ని అందించింది. ఈ మూడు నిజం సత్యం రుతం అనే ఈ మూడు కాన్సెప్ట్ని క్లియర్ గా బోధించింది.
దీని తర్వాత స్వామి జీవితం గురించి స్వామి జీవితంలో జరిగిన సంఘటనల గురించి తర్వాత స్వామి ఇవ్వాల్సిన సందేశం గురించి క్విజ్ జరిగింది. ఈ క్విజ్ వాళ్ళు ఏ అవుట్లైన్ లో చేశారంటే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ తో మనం జీవితాన్ని స్టార్ట్ చేసి చివరి క్వశ్చన్ అది అంటే ఆ క్విజ్ అనేది అందరిలోనూ జరిగే క్విజ్ నేనెవరిని నేను ఎందుకు వచ్చాను నేను ఏం సాధించాలి నేను చనిపోయిన తర్వాత ఏమి ఈ 4 అనేది అందరికీ ఈ క్విజ్ ఉంటుంది. సో ఆ నిజాన్ని తెలుపుతూ ఈ క్విజ్ జరిగి చివరిగా శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాల వారు ఒక మ్యూజిక్ ప్రోగ్రాం వందే నాద తను అని చాలా బాగా ఒక సంగీత కార్యక్రమాన్ని చేశారు.
ఈ 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో బ్రదర్ అరుణ్ సాయి మీరు నేర్చుకున్న అంశాలని క్లుప్తంగా ఒకసారి చెప్తారా?
సరే, ఈ 3 రోజులు జరిగిన వేసవి శిక్షణ తరగతుల్లో అసలు దీని టైటిల్ ఏంటంటే సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికత. ఈ సమ్మర్ కోర్స్ ద్వారా మేము ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత వేరు కాదు. భారతీయ సంస్కృతిలో అణు అణువు మనం చేసే ప్రతి పని కూడా మనని ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతుంది. ఇప్పుడు యోగా తీసుకుందాం. యోగా అనేది జీవన విధానం అని మన పూర్వీకులు మనకి చెప్పారు. మనం నిద్రపోతుంటే అది శవాసనం, అది ఒక యోగా. మనకి ఈ రోజుల్లో మన జనరేషన్ ఈ భారతీయ సంస్కృతి అనే దాని యొక్క విలువ తెలుసుకోలేకపోతుంది. ఇది కాకుండా స్పిరిచువాలిటీ అంటే ఏదో పెద్ద సైన్స్ అనుకుంటుంది, అది కాదు. భారతీయ జీవన విధానమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతే భారతీయ జీవన విధానం అని చాటి చెప్పింది ఈ సమ్మర్ కోర్స్.
ఈ వేసవి శిక్షణ తరగతుల ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ముఖ్యంగా స్వామి చెప్పింది ఈ విషయం, స్వామి చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. అంటే ఈ సమాజంలో మనకి భౌతిక విద్యలు మరి ఇతర విద్యలు ఎక్కడి నుంచైనా మనం సంపాదించగలం, కానీ ఈ ఆధ్యాత్మ విద్య అనేది మన నిస్వార్థ భావాన్ని కల్పించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ అంశాన్ని మనం ఎక్కువ విచారించి మనలో ఏ విధంగా తీసుకోవాలన్నది ఈ సమ్మర్ కోర్సు ద్వారా మనం గ్రహించాం.
ఈ సమ్మర్ కోర్సులో నేను నేర్చుకున్నది ఏంటంటే, అన్ని చోట్ల మనం అనుకుంటూ ఉంటాం స్పిరిచువాలిటీ సపరేట్ మనం వరల్డ్ లో జీవించాలి అని. అది ఒక క్లాస్. ఇంకో క్లాస్ ఏంటంటే ఈ వరల్డ్ ఏం అవసరం లేదు, స్పిరిచువాలిటీ దేవుడు అని. కానీ స్వామి అలా కాదు చెప్పింది, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. తర్వాత సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ కమ్ టుగెదర్ ఒక మనిషి డెవలప్మెంట్ కోసం. సో నేనేం చెప్తున్నానంటే, ఈ సమాజంలో మనము అన్ని కార్యాలు పర్ఫెక్ట్ గా 100% చేయాలి, కానీ నిజం గుర్తుపెట్టుకోవాలి, ఏమి నేను ఎందుకు వచ్చాను, నేను ఇక్కడికి వచ్చింది తిరిగి స్వామిని చేరడం కోసమే. సో నాకు వచ్చిన పనిని నేను చక్కగా నెరవేరుస్తాను, ఏం వచ్చినా స్వామి కార్యం అనుకుని చేసి దాన్ని చక్కగా చేసి స్వామికి తిరిగి అర్పించి నా గోల్ ఏంటో, నా జీవన లక్ష్యం ఏంటో అది స్వామే, తన దగ్గరికి వెళ్ళిపోవడం, అది మనం నేర్చుకోవాల్సింది. స్వామి ఈ 3 రోజులైనా కూడా చాలా బాగా ఈ డిస్కోర్సెస్ ద్వారా, స్పీచ్ల ద్వారా, ప్యానల్ డిస్కషన్స్ ద్వారా, అన్ని ద్వారా, భాషణల ద్వారా, ఇవన్నిటి ద్వారా స్వామి మనకు చాలా బాగా చెప్పారు.
శ్రోతలందరూ శ్రద్ధగా విన్నారు కదా. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరిగే వేసవి తరగతుల ద్వారా స్వామివారు మనకు ఎన్నో విషయాలను బోధిస్తున్నారు. ఇప్పుడు స్వామివారు 2000 సంవత్సరం May 22 వేసవి తరగతుల్లో భాగంగా ఇచ్చిన దివ్యోపన్యాసంలోని కొంత భాగాన్ని మనం విందాం.
సద్గుణంబుడు, సద్బుద్ధి, సత్యనిమితి, భక్తి, సమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునది విద్య, విద్యార్థి నేర్మవలయు. కనుక విద్యార్థికి అయినటువంటి వేషాలైనటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు, కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను. కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే, విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. విద్యార్థికి చూపులు చాలా ప్రధానమైనటువంటివి, చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి. విద్యార్థి దశ లోపల బజార్లో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు, అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది. కన్నులు వచ్చినది ఎందుకు తెలుసో, అన్ని చూసే తండ్రులక కాదు 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 కాదు, విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి. గ్రంథాన్ని చూడు, దాన్ని చదువు, తల్లిదండ్రులు చూడు, మిత్రులు చూడు, అంతేకాని మిగతా వారు ఎవరిని చూడరాని వారిని చూడకూడదు. ఎవరైనా మన ఏజ్ వాళ్లే చక్కన పోతుంటారు, ఆ తీరు కదా అని వారిని చూడకూడదు. ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండు అన్న తమ్ములుగా భావించాలి. ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండుగా భావించాలి. పెద్దలను కన్నులుగా విశ్వసించాలి, ఊరికి కన్నులు ఉన్నాయో కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు. ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు. సూర్య నమస్కారంలో చెప్పాడు, ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్లలో నేను కను దృష్టించి వేరైపోతానన్నాడు సూర్యుడు. కనుక ఎవరినంటే వారిని చూడకూడదు. నువ్వు దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో, నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి. నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది? కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెడితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది. రోడ్లో పోయేటప్పుడు రోడ్లపై దృష్టి పెట్టుకుని పోవాలి. ఆ విధమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారమైపోతాం. ఒకనొక సమయం లోపల అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు. వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చాడు. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో, తాను కూడాను ఇదే అనుసరించి వచ్చాడు. ఆయన చెప్పాడు, సత్యం మన యొక్క దృష్టి, మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి, బ్యూటీ మన యొక్క దృష్టి. ఏది బ్యూటీ? టీచర్.
నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
అదే మన యొక్క బ్యూటీ. దీన్నే సత్యం శివం సుందరం అన్నారు. చెయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు, దారి నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన ఎవరిని చూచేటువంటి వాడు కాదు, ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు. ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి. కింద చూసుకుంటూ పోతున్నాడు. ఫుట్పాత్ పైన చేస్తున్నాడు. అదే ఈవినింగ్ లోపలే ఎవరు ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వచ్చారు, కొట్టుకున్నారు, డి కొట్టారు. తక్షణమే ఇతను చెప్పాడు, హూఆర్ యూ అన్నాడు. అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు. నేనెవరని చింతిస్తున్నాను, దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు. అతనే సోక్రటీస్. ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూట్యూబ్ అందరినీ చేర్చుకుని చక్కని బోధన కలుపుతూ వచ్చేటువంటి వాడు, చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు, చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు. ఏమిది లౌడ్ స్పీకరా, ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి, అన్ని విషయాలు మనం వినకూడదు. తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి, ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి. అనవసరంగా రాత్రింతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు. ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది. దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని పుష్టించన జరుపుతూ వచ్చేవారు. ధర్మం పాండవుల పైన అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది. చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు. చెడ్డ మాటలు కూడా ఉండకూడదు. మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఇది విద్యార్థుల్లో చక్కని గుణాలు. విద్యార్థికి ఈ గుణములే అలంకారములు. విద్యార్థులారా, విద్యార్థినిలారా, ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి. భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి. ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం? సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి. బుద్ధులు నిరంతరం కూడా మనం మంచి దృష్టిని కావాలని. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు తన శిష్యులందరినీ కూడా అటు ఇటు చూడకూడదు. దాని వల్ల నీకు వచ్చిన ఫలితం ఏమిటి? దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి. ఆ దుర్భావం నిన్నే హతం చేస్తాయి. చూడకూడదు, ఈ చూపును అదుపులో పెట్టుకో అని సమ్యక్ దృష్టి అని పోతే, విద్యార్థులారా మీరు ఈ వయసు లోపల చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి. భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి. నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు. ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు. ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి. లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము. కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది. పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, కుంభభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అందు నిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి. కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి. దేనిపోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం సాధించు. కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు. అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి, అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి. పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరి, పట్టు నెగ్గడు దాకా అట్లే ఉండు. కోరు అదేమియో కోరనే కోరితే కోకి చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగిన దిగు దాకా విడవకుండు. తలచినదేదియో తలచనే తలచితే తలకు తీరు దాకా పోవకుండు. కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవలియు. కోరుపడలేక తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి. విద్యార్థి దీక్ష కాదు, అని విద్యార్థి దీక్షనే కాదు. ఇది అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి. అది ఏ విద్యార్థి దీక్ష? ప్రేమ స్వరూపులారా, పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా తీర్పించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. వివరే రామరసం రసనే, వివరే రామరసం, వివరే జనన మరణ భయ
మంగళ శాస్త్ర సకల శాస్త్ర నిగమాగమ
సత్యసాయి జగద్గురువు అందించిన ఈ సందేశాన్ని మనందరం మనసా వాచ కర్మణ ఆచరించి వారి అనుగ్రహానికి పాత్రులం కావాలని స్వామివారి పాదాల చింత ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం జరిగిన వేసవి తరగతుల్లోని ఎన్నో విలువైన విషయాలను మనందరితో పంచుకున్న స్వామి విద్యార్థులు శ్రీ అరుణ్ సాయి, శ్రీ అనంత్, శ్రీ సాయిచంద్రులకు శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:17. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
మీ ప్రియాతి ప్రియమైన ఆధ్యాత్మిక శ్రవణ మాధ్యమం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సంరంభం 2015 జూలై 18-19 తేదీల్లో 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార వాహిని.
ఆ వాహినిలో సేద తీరండి, దప్పిక తీర్చుకోండి, ఆటలాడండి, కేరింతలు కొట్టండి, చివరికి ఆ ఆనంద ప్రసార వాహినిలో పూర్తిగా మునిగిపోండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 90వ జన్మదిన వేడుకల శుభారంభ తరుణంలో విశేష విలక్షణ విజ్ఞాన ప్రజ్ఞాన వినోద భరిత కార్యక్రమాలతో కూర్చబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార సుమ మాలిక,
మా శ్రోతల మానసాన్ని తన్మయం చేసే ఆనంద డోలిక.